சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம் ஓம் சஹனா பவது சஹனௌ புனக்து சஹ வீர்யம் கரவாவஹை தேஜஸ்வினாவதீதமஸ்து மா வித்விஷாவஹை. ஓம் சாந்தி சாந்தி சாந்தி.
பிரம்மானந்தவல்லி 69வ பேஜே.
அன்னாத்வைஃ ப்ரஜாஃ ப்ரஜாயந்தே யா காஶ்ச ப்ருதிவீகம் ஸ்ருதாஹ அதோ அன்னே நைவ ஜீவந்தி. அன்னகும் ஹி பூதானாம் ஜ்யேஷ்டம் தஸ்மாத் சர்வௌஷதமுச்யதே. சர்வம் வைதேன்னமாப்னுவந்தி ஏனம் ப்ரஹ்மோபாஸதே. அன்னகும் ஹி பூதானாம் ஜ்யேஷ்டம் தஸ்மாத் சர்வௌஷதமுச்யதே அன்னாத் பூதானி ஜாயந்தே ஜாதான்யன்னேன வர்தந்தே. அத்யதேத்தி ச பூதானி தஸ்மாதன்னம் ததுச்யதே இதி.
பிரம்மானந்தவல்லிலோ சிருஷ்டி பிரக்ரிய குறிஞ்சி செப்பின தரவாத ஆ பிரம்மமே ஜெகத் காரணம் అని చెప్పబడుతోంది. బ్రహ్మజ్ఞానం పొందాలి అంటే చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. బ్రహ్మం నిర్గుణం, రూపం లేదు. అటువంటి రూపం లేనటువంటి బ్రహ్మని నా ఆత్మగా తెలుసుకోవాలి అంటే ఉపనిషత్తు ఒక చిన్న మార్గం చెప్తోంది మనకు, ఒక పద్ధతి. ఇంగ్లీష్లో చెప్తారు నోన్ టు అన్నోన్ అంటారు. తెలిసిన దాని నుంచి తెలియని దాన్ని చెప్పడం ఒక పద్ధతి, టీచింగ్ పద్ధతి. తెలిసిన దాని నుంచి తెలియని దాన్ని చెప్పడం నోన్ టు అన్నోన్. మనకు తెలిసినటువంటిది ఏమిటి అంటే స్థూల శరీరం మనకు తెలుసు, ప్రాణం గాలి తీసుకోవడం ఇది మనకు తెలుసు, మనస్సున్నది ఆలోచనలు చేస్తున్నాం అది మనకు తెలుసు. వీటి ద్వారా శాఖాచంద్ర న్యాయమని అరుంధతి దర్శన న్యాయం లాగా స్థూలమైనటువంటి దాన్ని కళ్ళతో కనపడుతూ మనం చూడగలిగి మనకు కళ్ళకు కనిపించేది, చెవులకు వినిపించేది ఇటువంటివన్నిటిని స్థూలం అంటారు. ఈ స్థూలమైనటువంటి దానితో మనకు సూక్ష్మమైనటువంటి బ్రహ్మ విషయానికి మనల్ని ఉపనిషత్తు తీసుకువెళుతున్నది, మన బుద్ధిని. ఎలా తీసుకువెళుతున్నది అనే పద్ధతి ఇక్కడ వస్తుంది. పంచకోశ వివేకం అన్నారు, దీన్నే పంచకోశ వివేకం అంటారు. పంచకోశాలంటే మనం విన్నాం, అన్నమయ కోశమని, ప్రాణమయ కోశమని, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ముందు అన్నమయ కోశాన్ని ఉపనిషత్తు చెప్తోంది. అన్నంతో తయారు చేయబడినటువంటి ఈ శరీరం మనందరికీ తెలుసు. అన్నంతో తయారు చేయబడినటువంటి మనకు తెలిసినటువంటిది ఈ శరీరం. శరీర అభిమానం మనందరికీ ఎక్కువగా ఉంటుంది. ఉదయం లేస్తే అద్దంలో చూసుకుంటాం, మొదట సాయంత్రం వరకు ఎన్నిసార్లు అద్దం చూసుకుంటామో మనకే తెలీదు. కనుక ఈ శరీరం మీద మనకు ఎంతో అభిమానం ఉన్నటువంటి వ్యక్తి, స్థూలమైన దాని మీద అభిమానం ఉన్నది మనకు. కనుక ఈ స్థూలమైన దాని మీద ఉన్నటువంటి అభిమానాన్ని మనకు తొలగించాలి, సూక్ష్మానికి వెళ్ళాలి అంటే. కనుక ఈ స్థూలమైనటువంటిది ఏమిటి అని చెప్పి ఉపనిషత్తు చెప్తోంది. అన్నాద్వై ప్రజా ప్రజాయంతే, ఈ అన్నంతో తయారు చేయబడినటువంటి ఈ శరీరం అన్నం వలననే వచ్చింది అని చెప్పి క్రిందటి మంత్రంలో మనం చూశాం. ఈ భూమి మీద ఉన్నటువంటి ఆకాశ్చ పృథివీగం శ్రితాహ అన్నేనైవ జీవంతి, అన్నం వలననే పుట్టారు, అన్నం వలననే జీవిస్తున్నారు. అంటే ఆహారం, మళ్ళీ ఆ ఆహారంలోకే వెళ్ళిపోతారు. అంటే ఈ శరీరం అన్న కార్యం అన్నం, అన్నం కారణం, అన్నం అన్నమయ శరీరం కార్యం. కార్యం అంటే ప్రోడక్ట్. ఎట్లాగైతే బంగారం కారణం, గొలుసు కార్యం అన్నాం, అదేవిధంగా ఈ శరీరం అనేటువంటిది కార్యం. దేని కార్యం అండి, దేని చేత చేయబడింది అంటే అన్న కార్యం అన్నారు. అన్నం కారణమైతే శరీరం కార్యం అన్నారు. అంటే ఏమిటి అర్థం? కార్యం అనేటువంటిది, ప్రోడక్ట్ అనేటువంటిది కార్యం లేకుండా ఉండలేదు కదా. బంగారం గొలుసు బంగారం వల్ల చేయబడింది, బంగారం ఉంటేనే ఉంటుంది. బంగారం మళ్ళీ కరిగిస్తే ఎక్కడికి వెళ్తుంది? బంగారంలోకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఉపనిషత్తు చెప్తోంది, ఈ శరీరం కూడా అన్నం నుంచే పుట్టింది, అన్నం వలననే జీవిస్తున్నది. చనిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళుతుందంటే అన్నంలోకే వెళ్ళిపోతుంది అన్నారు. అన్నం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే భూమి నుంచి వచ్చింది, కనుక భూమిలోనే కలిసిపోతుంది. సైంటిఫిక్గా చెప్పాలి అంటే ఆ భూమిలో ఐరన్ ఉంటుంది కదా, ఇనుము, ఫాస్ఫేట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మెగ్నీషియం ఉంటుంది. అన్ని కెమికల్స్తో తయారు చేయబడి ఈ శరీరం వచ్చింది. ఆ కెమికల్స్ అన్నీ కాయగూరల రూపంలో, పండ్ల రూపంలో మారి అవన్నీ మనం వండిన తర్వాత ఆ కెమికల్స్ పాపం పోకుండా అట్లాగే వస్తూ ఉంటాయి. అందుకనే గోంగూర తింటే మంచి, ఇనుము బాగా రక్తానికి మంచిది, రక్త వృద్ధి అన్నారు. గోంగూరకి రక్త వృద్ధికి ఏమిటండి కనెక్షన్ అంటే అదేనండి కనెక్షను, దాంట్లో ఐరన్ ఉంది. ఐరన్ పీసెస్ తినం కదా, రక్తం తక్కువగా ఉందండి చెప్పి డాక్టర్ గారు కాసిన ఇనుప ముక్కలు తిన్నాయన రోజని చెప్పగలరా? అది ఇనుమే కదా, కానీ అలా చెప్పలేరు. కనుక ఏం చేస్తారు, భూమిలో ఉన్నటువంటి ఇనుము ఒక కాయగూరల ద్వారా, ఆకుకూరల ద్వారా ఆ ఇనుము ఆ రూపంలో మారి అది మనం తీసుకున్న తర్వాత ఆ ఇనుము మన శక్తి మన శరీరంలో ప్రవేశించి ఎనీమిక్గా ఉంటే డాక్టర్ గారు కొంచెం ఆకుకూరలు తిన్నాయన అంటాడు. అంటే ఏమిటి, ఆ ఇనుము మనకు శరీరంలోకి వచ్చేస్తున్నది. అలాగే మెగ్నీషియం ఏమిటి, కాల్షియం ఏమిటి, ప్రతి ఒక్కటి శరీరానికి కావలసినటువంటి అన్నీ కూడా, అది డెఫిషియన్సీ వస్తే డాక్టర్ గారు బయట మందులు ఇవ్వాలి మనకు. అందుకని కాయగూరల ద్వారా వచ్చేటటువంటి ఈ కెమికల్స్తో తయారు చేయబడినటువంటి శరీరం బండిల్ ఆఫ్ కెమికల్స్ అంటారు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఐరన్ మళ్ళీ అందులో కలిసిపోవాలి, ఆ మెగ్నీషియం అందులో కలిసిపోవాలి, ఆ కాల్షియం అందులో కలిసిపోవాలి, అన్ని వైటమిన్స్ మళ్ళీ భూమిలోనే కలిసిపోవాలి. మళ్ళీ అక్కడి నుంచి వచ్చినవి అక్కడికి వెళ్ళాలి. ఇది శరీరం అండి, మనం రోజు షోకు చేసే శరీరం, మూడు పుట్ల దీన్ని పోషిస్తూ భోజనం పెడుతూ దీన్ని చేస్తున్న శరీరం, దాని నిజరూపం తెలుసుకో అంటుంది శాస్త్రం. సరే, తర్వాత ఏమిటి అసలు ఎందుకు చెప్తుంది ఉపనిషత్తు అంటే, ఈ శరీరం స్థూల శరీరం, దీన్ని జ్యేష్టం అన్నం, జ్యేష్టం అన్నం బ్రహ్మ, అన్నం ఔషధం అని ఉత్కృష్టంగా భావించి ఉపాసన చెయ్యినారు. అన్నం అంటే సమష్టి, అన్నమయ శరీరం అంటే వ్యష్టి. గర్వపడవాకు, అహంకారంతో నువ్వు జీవిస్తున్నావు అంటే సమష్టి అన్నం నుంచి వచ్చావు కనుక ఆ సమష్టి అన్నాన్ని నువ్వు ఉపాసన చెయ్యి, ధ్యానించు. ఎందుకంటే నీకు కారణమైనటువంటి ఆ అన్నానికి నమస్కారం చెయ్యి, ఉపాసన చెయ్యి అంటోంది. ఏ విధంగా? అన్నం జ్యేష్టం, ఎందుకంటే నేను రావడానికి ముందే అన్నం పుట్టినది కనుక జ్యేష్టం, దాని తర్వాతనే కదా నేను వచ్చాను కనుక జ్యేష్టం. అన్నం బ్రహ్మ, సమష్టి విరాట్. బ్రహ్మ అంటే ఇక్కడ సచ్చిదానందం బ్రహ్మ కాదు, విరాట్ సమష్టి అని అర్థం. అన్నం బ్రహ్మ, సర్వ ఔషధం అన్నారు. అది ఒక మందులాగా మనకు పనిచేస్తున్నది. ఔషధం అంటే ఏమిటి? ఔషధుల నుంచి వచ్చినటువంటిది అన్నం కనుక అన్నిటికీ ఔషధం లాంటిది అని చెప్పి, ఈ వ్యష్టి శరీరం అన్నంతో చేయబడింది కనుక ఇది సమష్టికి సంబంధించినది. వ్యష్టి అంటే ఒక వ్యక్తికి, మైక్రో అంటారు. సమష్టి అంటే టోటల్, మ్యాక్రో. వ్యష్టి అంటే ఇండివిజువల్, వ్యక్తి. ఇక్కడ అన్న శరీరం కనెక్షన్. కనెక్షన్ ఏమిటి? సమష్టి అన్నం. వ్యష్టి అయితే అన్నమయం అని, అన్న వికారం కదా ఇది, కనుక మయం అని అర్థం. అన్న వికారం, అన్నమే శరీరంగా మారింది. మన తల్లిదండ్రులు తీసుకున్నటువంటి అన్నమే ఈ శరీర రూపంలో వచ్చింది, శోణితంగా శుక్రంగా మారి ఈ శరీర రూపంలో ఉన్నదనే సంగతి మనం ఉపనిషత్తు చెప్తోంది మనకు. ఇది తెలుసుకున్న తర్వాత నువ్వు ఈ సమష్టికి నాకు సంబంధం ఉన్నది టోటల్కి, తల్లిదండ్రులను ఎందుకు పూజిస్తాం మనం? వారు లేకపోతే నేను ఎక్కడ ఉంటాను? తల్లిదండ్రులే నాకు దైవంతో సమానం. మాతృదేవో భవ, పితృదేవో భవ. అట్లాగే ఆ అన్నమే సమష్టి, అన్నం లేకపోతే ఈ శరీరం లేదు కనుక ఈ శరీరం దానికి కనెక్షన్ ఉంది, సంబంధం ఉంది కనుక ఈ విధంగా ఉపాసన చెయ్యి అన్నారు. చేస్తే ఏమిటండి దానివల్ల ఫలితం అన్నారు. ఆ ఫలితం కూడా చెప్పింది ఉపనిషత్తు. ఇక్కడ ఎవరైతే అలా ఉపాసన చేస్తారో ఆప్నువంతి అన్నం బ్రహ్మ అన్నారు. ఆ సమష్టి అన్నాన్ని కనుక ఉపాసన చేస్తే వారికి అన్నం లోటుండదు, ఎప్పుడూ సమృద్ధిగా అన్నం. ఇక్కడ ఉపాసన రెండు రకాలు, సకామ ఉపాసన, నిష్కామ ఉపాసన. ఏమీ కోరుకోకుండా నిష్కామ ఉపాసన చేస్తే చిత్తశుద్ధి వస్తుంది, వైరాగ్యం వస్తుంది, జ్ఞానయోగ్యత వస్తుంది. ఈ ఉపాసన చేసేటప్పుడు నాకు అది కావాలి ఇది కావాలంటూ సకామంగా చేస్తే స్వర్గలోకం వస్తుంది, లేకపోతే బ్రహ్మలోకం వస్తుంది. బ్రహ్మలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తావు, క్రమముక్తి కూడా రాదు. అందుకని ఉపనిషత్తు మనకేం చెప్తుంది? నిష్కామంగా చెయ్యి ఉపాసన. అలా చేస్తే సమృద్ధిగా అన్నం లభిస్తుంది నీకు. కనుక అటువంటి అన్నం మనం బ్రహ్మంగా పూజించాలి అన్నారు, విరాట్గా పూజించాలి, సమష్టి దేవతగా పూజించాలి అని చెప్తున్నారు. సో అన్నేన అద్యతే అత్తిచ భూతాని. మనం ముందు అన్నం తింటాం, భోజనం చేస్తాం, ఎదుగుతాం. ఎదుగుదల ఆగిపోతుంది కదండి, ఆగిపోయిన తర్వాత కూడా ఏం తింటూనే ఉంటాం. ఎక్కువగా తింటే అన్నమే మనల్ని తినేస్తుందట. ముందు మనం అది మ్యాటర్ అంటారు, సమ్ ఇంగ్లీష్లో మ్యాటర్ అంటారు. ముందు మ్యాటర్ని మనం తింటాం, మ్యాటర్ మనల్ని తింటుంది తర్వాత. అందుకే నేను జీవించి ఉండగానే కొంతమంది 40 ఏళ్ళ తర్వాత బాగానే తింటున్నానండి, అయినా ఎందుకు ఓపిక రావడం లేదంటాడు. కారణం ఏమిటంటే నిన్ను అద్యతే అత్తిచ భూతాని అన్నారు. భూతాలను ఆ అన్నమే తినేస్తుందట. అన్నం ద్వారా వచ్చింది శరీరం, మళ్ళీ ఈ అన్నాన్ని అది తినేస్తుందట. అందుకనే మనం తిన్నా కూడా వేస్టే మెటీరియల్. ఎక్కువగా మనం తినేదంతా కూడా అది మనిషికి హాని చేస్తుంది. 40 ఏళ్ల తర్వాత మనిషి అతిగా తినకూడదు, చాలా తగ్గించాలి ఆహారం. ఎందుకంటే వృద్ధి ఉండదు కదా, ఎదుగుదల అవసరం లేదు కదా, జీవనం కోసమే కదా తినాలి అని చెప్పి అద్యతే అత్తిచ భూతాని అన్నారు. ఏదైతే తినబడుతుందో మన చేత అది అన్నం. సో అన్నం మనల్ని తింటుంది తర్వాత అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. తత్ అన్నం ఇది ఉచ్యతే. ఏదైతే మనం తింటామో భుజిస్తామో అది అన్నం. మనల్ని ఏదైతే తింటుందో అది అన్నం అన్నారు. ఈటర్ ఈటెన్ అన్నారు. ఫస్ట్ ఈటర్ మనం, ఈటర్ అన్నం వచ్చి ఈటెన్ అన్నారు, మనం తెలియబడుతుంది మన చేత. తర్వాత మనం ఏమవుతాం, అన్నం ఈజ్ ద ఈటర్, మనం ఈటెన్ అన్నారు. మనం తినబడతాం అన్నం చేత. తర్వాత ఇప్పుడు ఇది అయిన తర్వాత, ఇంతవరకు ఈ ఉపాసన చేసిన తర్వాత, ఈ ఫలితాన్ని పొందిన తర్వాత ఇంకొంచెం సూక్ష్మమైన దానికి వెళ్ళాలి మనం. ఇప్పుడు ప్రయాణం, ఇంకొక ఉపాసన చెప్తుంది, రెండో ఉపాసన, ప్రాణ ఉపాసన చెప్తున్నది ఉపనిషత్తులో. ఆ ప్రాణ ఉపాసన ఇప్పుడు చదువుతాం.
తస్మాద్వా ఏతస్మాదన్నర సమయాత్, తస్మాద్వా ఏతస్మాదన్నర సమయ, తస్మాద్వా ఏతస్మాదన్నర సమయాత్, ద్వాయేతస్మాదన్నర సమయా అన్యోంతర ఆత్మా ప్రాణమయః. తేనైష పూర్ణః సవా ఏష పురుష విధ ఏవ, తస్య పురుష విధతాం అన్వయం పురుష విధః, అన్వయం పురుష విధః తస్య ప్రాణ ఏవ శిరః, ప్రాణ ఏవ శిరః వ్యానో దక్షిణ పక్షః. అపాన ఉత్తర పక్షః, ఆకాశ ఆత్మా పృథివీ పుచ్చం ప్రతిష్టాం, తదప్యేష శ్లోకో భవతి.
అన్నమయ కోశం స్థూలమైనటువంటిది. మనం తత్వబోధలో విన్నాం, మూడు శరీరాలు ఉన్నాయి మనకు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ మూడు శరీరాలనే 5 కోశాలుగా విభజింపబడినాయి. స్థూల శరీరం అన్నమయ కోశం అని పేరు. సూక్ష్మ శరీరం 3 కోశాలుగా విభజింపబడింది. సూక్ష్మ శరీరం 3 కోశాలుగా విభజింపబడింది. ఎలా అంటే ప్రాణమయ కోశమని, మనోమయ కోశమని, విజ్ఞానమయ కోశమని 3 కోశాలు. వైటల్ బాడీ అంటారు ప్రాణమయ కోశం, మెంటల్ బాడీ, ఇంటలెక్చువల్ బాడీ, ఈ మూడు కోశాలు వాటి యొక్క పనులను బట్టి ఈ యొక్క సూక్ష్మ శరీరం విభజింపబడింది. ఇక్కడ ప్రాణమయ శరీరాన్ని గురించి చదవబోతున్నాం. ఉపనిషత్తు ఏం చెప్తోంది? ఉపాసన చెయ్యాలి అంటే ఒక కల్పన చేసింది, పక్షి కల్పన. పక్షికి ఎలాగైతే శిరస్సు తల ఉంటుంది, కుడి రెక్క, ఎడమ రెక్క, తోక, మధ్య భాగం, అదేవిధంగా అన్నమయ ఆత్మని ముందు ఇది ఆత్మగా భావించి ఉపాసన చెయ్యి. ఈ శరీరాన్ని అన్నమయ ఆత్మ, ఈ వ్యష్టి సమష్టి అనే భావనతో ఉపాసన చెయ్యి. ఈ తల ఆత్మతలగా భావించు. ఈ కుడి చెయ్యి, కుడి రెక్క, పక్షికి కుడి రెక్క, మనకు కుడి చెయ్యి, కుడి చెయ్యి ఆ యొక్క ఆత్మకు రూపానిగా భావించు. ఈ శరీర రూపమే ఆత్మరూపంగా భావించు. సో అన్నమయ ఆత్మ ఉపాసన అన్నారు. ఒకేసారి ఆత్మ నిర్గుణం బ్రహ్మం అంటే ఎవరు రారు క్లాసుకి. అందుకని ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, పర్వాలేదు కొంతకాలం ఈ శరీరాన్ని ఆత్మగా ఉపాసన చెయ్యి అంటుంది. శరీరం ఆత్మ కాదు, అయినప్పటికీ కూడా ఆత్మగా భావించి ఉపాసన చెయ్యి. పక్షికి ఎలాగైతే తల రెక్కలు ఉన్నట్లుగానే కుడి చెయ్యి ఉంది కదా, మనకు ఎడం చెయ్యి ఉంది కదా, కాళ్ళు తోకతో సమానం, మధ్య భాగం ఆత్మ, ఆత్మ మధ్య భాగం, ఎందుకంటే గుండె ఉంది కదా ముఖ్యం శరీరానికి, కనుక ఇది ఆత్మ. ఈ ఆత్మకి తల ఉన్నది, అన్నమయ ఆత్మకి తల, కుడి చెయ్యి కుడి రెక్క, ఎడమ చెయ్యి ఎడమ రెక్క, కాళ్ళు తోకతో సమానం. పుచ్చం ప్రతిష్ట. పుచ్చం అంటే ఏమిటి? ప్రతిష్ట అంటే ఆధారం అని అర్థం. మనకు కాళ్ళు ఆధారం కదా, సపోర్ట్ అన్నారు. ఎలా నిలుచుంటారు మీరు? దేని సపోర్టుతో నిలుచుంటారు? కాళ్ళ సపోర్టుతోనే కదా నిలుచుంటారు. అందుకని ప్రతిష్ట అనే పేరు. పక్షి కూడా తోకే ఆధారం. పక్షికి ఆ పక్షి కదలాలి అంటే తోక వల్లనే కదులుతుంది, దానికి అంత శక్తి ఉంది. తోకలో ఏముందండి అన్నారు, తోకలోనే ఉందండి దాని కదలిక, మూమెంట్ అంతా కూడా తోక మీద ఆధారపడింది. మన కదలిక కాళ్ళ మీద ఆధారపడింది. సో పక్షికి తోక ఎలాగో మనకు కాళ్ళు అలా భావించు. ఇదే ఆత్మ స్వరూపం. ఈ తల, కుడి చెయ్యి, ఎడమ చెయ్యి, కాళ్ళు, మధ్య భాగం, ఇది ఆత్మ యొక్క స్వరూపం అన్నారు. మరి ఇప్పుడు ఆత్మ నుంచి మనం దాటి ప్రాణమయ కోశానికి వెళుతున్నాం. ఈ ప్రాణమయ కోశం కూడా అదే పక్షి భావన చెయ్యాలి. భావన ఉపాసన అంటే తెలుసు కదా, అతస్మిన్ తద్బుద్ధి అన్నారు. ఉపాసన అంటే ఏమీ లేదు, అది కాని దాన్ని దానిగా ఉపాసించడం, తలుచుకోవడం, అది ఉపాసన. పశువు ముద్దని చేసి వినాయకుడిగా హరిద్రా కుంకుమం గణేశం ఆవాహయామి విఘ్నేశ్వరం ఆవాహయామి. అదేమిట్రా పసుపు ముద్ద కదా అని, అవునండి పసుపే కానీ నేను వినాయకుడిగా భావిస్తాను అన్నారు. అదే ఉపాసన అంటే. అతస్మిన్, అది కాని దానిని తద్బుద్ధి అదిగా భావించడం. వినాయకుడు కానటువంటి పసుపు ముద్దని వినాయకుడుగా భావించడం, వినాయకుడు కానటువంటి మట్టి ముద్దని మట్టి ముద్ద, వినాయక చవితి వస్తుంది వచ్చేవారం, దాన్ని వినాయకుడిగా భావించడం, దీన్నే అతస్మిన్ తద్బుద్ధి. ఉపాసన అంటే అది. అంతేగాని ఆత్మకి పక్షిలాగా ఉంటుందని కుడి తోక ఎడం తోక అని చెప్పి అనుకోకూడదు, భావించు అన్నారు. భావన చేయడమే ఉపాసన. కనుక ఇప్పుడు ప్రాణాన్ని కూడా చెప్తున్నారు. ఈ ప్రాణం అనేటువంటిది కొంచెం సూక్ష్మమైనటువంటిది అన్నమయానికంటే. మనం అవతల వాళ్ళ శరీరాన్ని చూడగలం, మన శరీరాన్ని చూడగలం, కానీ ప్రాణాన్ని చూడగలమా? ప్రాణాన్ని చూడలేం, కంటికి కనపడదు, కానీ ప్రాణాన్ని మనం ఫీల్ అవుతాం, అనుభవించగలం. ఎలాగైతే విద్యుత్తుని చూడలేం, ఎలక్ట్రిసిటీని చూడలేం, కానీ అది పట్టుకుంటే షాక్ కొడుతుంది. ఇప్పుడు ప్రాణం ఉన్నదా లేదా అని ఎలా తెలుస్తుంది? చూడలేరు, అది ఉన్నదని ఏమిటండి గ్యారంటీ అన్నాడు. కొంచెంసేపు ఇక్కడ చేయి పెట్టుకొని చూడండి, గాలి వస్తూ పోతూ ఉంది, ముక్కు రంధ్రాల దగ్గర నుంచి, ముక్కు పొట్టల దగ్గర నుంచి ఈ గొంతులోకి వెళ్ళి మన ఊపిరితిత్తుల దాకా వెళుతుంది, ఊపిరితిత్తుల దాకా వెళ్ళి బయటకు వస్తూ ఉన్నది, ఇదే ప్రాణం. చూడలేకపోయినప్పటికీ కూడా ప్రాణమే జీవనాధారం. ప్రాణనాథ అంటారు చూసారా భర్తని. ప్రాణనాథ అంటే ఏమిటి, నాకు ప్రాణం లాంటి వాడివి అని అర్థం. ప్రాణం లేకపోతే మనిషి జీవించలేడు కదా. అటువంటి ప్రాణం క్రియాశక్తిని దాని, అది రజోగుణం ద్వారా చేయబడింది. ఆ రజోగుణం కర్మ ఇంద్రియాలు, ప్రాణం రజోగుణం ద్వారా, మాయ యొక్క రజోగుణం ద్వారా చేయబడడం వల్ల అది క్రియాశక్తి ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. ప్రాణం ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందండి? అమ్మ పొట్టలో ఉన్నప్పటి నుంచి మళ్ళీ బరియల్ గ్రౌండ్కి వెళ్ళేదాకా ప్రాణం ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది, దానికి రెస్ట్ అంటూ ఉండదు. ఎందుకంటే క్రియాశక్తి అది. ఆ ప్రాణమే ఐదు రకాలుగా విభజింపబడింది మన శరీరంలో. ఈ మంత్రం చెప్తున్నది ఇప్పుడు ఎలా ఉపాసన చేయాలి, దాన్ని ఐదు భాగాలుగా నువ్వు ఉపాసన చేయాలి. ఈ ప్రాణమే ప్రాణమయ కోశం అన్నారు. వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు అది ప్రాణమయ కోశం, సమష్టిలో ప్రాణం అన్నారు. సమష్టి ప్రాణం ఈ వ్యక్తి ప్రాణమయానికి కారణం అన్నారు. ఎలాగైతే అన్నమయ కోశం అన్నం చదివాము, అదే విధంగా ప్రాణం ప్రాణమయ కోశం. ఇప్పుడు మనందరికీ ప్రాణమయ కోశం ఉన్నది కదా. ఇప్పుడు మన ఇంట్లో వంటింట్లో స్టీల్ డబ్బాలు ఉంటాయి చూసారా, పెద్ద డబ్బా, అందులో ఇంకో చిన్న డబ్బా, అందులో ఇంకో చిన్న డబ్బా, అందులో ఇంకొక చిన్న డబ్బా, ఐదు డబ్బాలు, డబ్బా లోపల డబ్బా, డబ్బా లోపల డబ్బా ఉన్నాయా సెట్టు మీ దగ్గర? లేకపోతే కొనండి. ఐదు కోశాలు, బయట డబ్బా, కంటైనర్, కంటైనర్స్ అంటారు. కంటైనర్ దేనికోసం? కంటెంట్ పెట్టడం కోసం లోపల, అంతే కదా. ఈ కంటైనర్ డబ్బా లోపల ఇంకొక డబ్బా, దాని లోపల ఇంకొక డబ్బా, అట్లాగే ఇప్పుడు ప్రాణమయం కోశం అనేది లోపల ఉంది, ఇది కంటెంట్. అన్నమయ కోశం డబ్బా అన్నారు. ఇప్పుడు ఈ ప్రాణమయానికి వచ్చేటప్పటికి అన్నమయ కోశాన్ని ఏం చేస్తున్నాం, దాన్ని కంటైనర్గా తీసుకొని, ఇందాక ఏం చెప్పాం, ఆత్మ స్వరూపం ఈ శరీరమే అన్నాం. ఇప్పుడేం చెప్పబోతున్నా, ఆత్మస్వరూపం ఈ శరీరం కాదు, అన్నమయం కాదు, ప్రాణమే ఆత్మ, ప్రాణాన్ని ఆత్మగా ధ్యానించు అన్నారు. ఈ శరీరం అనేటటువంటి కంటైనర్ లోపల దేని చేత నింపబడి ఉన్నది అంటే ప్రాణం వాయువు చేత నింపబడి ఉన్నది, కంటెంట్ అన్నారు. అప్పుడేమైంది, అన్నరసమయాత్ అన్య అంతరహ, వేరైనటువంటి అర్థం చూడండి ఇప్పుడు. తస్మాద్వా ఏ తస్మాద్ అన్నరసమయాత్, తస్మాద్వా అంటే అన్నరస వికారమైన ఆత్మ కంటే, అన్నరస వికారమైనటువంటి శరీరం అన్నమయ కోశం కంటే, ఏ తస్మాత్ అన్నరసమయాత్ అంటే ఈ యొక్క అన్నరసంతో చేయబడినటువంటి ఈ శరీరము కంటే, ప్రాణమయ అన్య అంతరహ, ప్రాణమయుడు ఉన్నాడు లోపల. ఏ ప్రాణమయుడు వల్ల ఈ శరీరం ఉంటున్నదో ఆ ప్రాణమయుడు ఉన్నాడు. అది ప్రాణమయుడు లేకపోతే ఈ శరీరమే ఉండదు కనుక ఇది కవచం లాంటిది. కత్తి వర తెలుసు కదా, కత్తి వరలో పెడతాం, వర దేనికండి, కత్తిని పెట్టడానికి. ఈ శరీరం వర లాంటిది, ప్రాణం కత్తి లాంటిది. అర్థమైందా? ఈ శరీరం అనేటువంటిది వర లాంటిది, కేస్. దాన్ని కోశం అన్నాం. కోశం అంటే తొడుగు, ఒక తొడుగు తొడగడం అన్నమాట. దానికి ఈ శరీరం ఒక తొడుగు లాంటిది, ఒక తిత్తి లాంటిది. తోలు తిత్తి ఇది, తూటులు తొమ్మిది అని చెప్తారు. తోలు తిత్తి ఇది దేని చేత నింపబడింది అంటే ప్రాణవాయువు గాలి చేత నింపబడింది. ఒక బెలూన్లో గాలి ఊదితే ఇంత లావన అవుతుంది. చూసారా బెలూన్ చూసారా ఎప్పుడన్నా? గాలి నిండి ఉంటుంది అందులో. ఒక్క బెజ్జం పెట్టామనుకోండి, రంధ్రం వేస్తే బుస్సున పోతుంది, ఫ్లాట్ అయి కూర్చుంటుంది అది. మరి ఈ బెలూన్కి 11 రంధ్రాలు ఉన్నాయండి. నవద్వారే పురే దేహి ఏకాదశ ద్వారం అని చెప్తుంది ఉపనిషత్తు, భగవద్గీత చెప్తున్నాయి. ఇన్ని ద్వారాలు ఉన్నా కూడా ఈ ప్రాణం బయటికి పోవట్లేదండి. ఒక్క రంధ్రం పెడితేనే బెలూన్ ఖాళీ. కానీ ఈ శరీరం మాత్రం, ఈ తోలు తిత్తి మాత్రం ఎంత ఆశ్చర్యంగా ఉన్నది అని. అందుకే ఉపనిషత్తు చెప్తుంది ఉదాన ప్రాణ అనేది అపాన ప్రాణ, ఉదాన ప్రాణ రెండు కూడా పట్టి ఉంచినాయిట ఇందులో, ఈ శరీరంలో. ప్రారంభం అయిపోగానే గుడ్ బై టాటా అని చెప్పి వెళ్ళిపోతుందిట పైకి. అప్పటి వరకు ఈ శరీరంలో ఉంటుంది అది, ఉపనిషత్తు చెప్తోంది. అన్యహ అంతరహ, అంతరహ అంటే ఏమిటి? లోపల. అన్యోంతర ఆత్మ, ఆత్మ అంటే ఆత్మ ఉన్నది లోపల. అదేమిటయ్యా ఇందాక శరీరం ఆత్మ అన్నావు కదా, అయినా అట్లా చెప్పాను, అది నిజమైన ఆత్మ కాదు. నిజమైన ఆత్మ ఏది? ప్రాణమే ఆత్మ అన్నారు. మరి ప్రాణమే ఆత్మ కంటెంట్, లోపల ఉన్నటువంటి కంటెంట్. మరి శరీరం ఏమిటంటే దాని తొడుగు అన్నాం, అన్నమయ కోశం అన్నాం దీన్ని. ప్రాణమయ ఆత్మ అన్నమయ కోశంలో ఉన్నది. అన్యహ అంతరహ, శరీరం అంతరమా బాహ్యమా? బాహ్యం. గాలి, మనం తీసుకునే గాలి ఆంతరమా బాహ్యమా? ఆంతరం. మనకున్న గాలి లోపల ఉంది, బయట ఉంటే మనం పోతాం, లోపల ఉన్నది, లోపల ఉన్నది గాలి. కనుక ఆంతరహ ప్రాణమయ అన్నారు. ప్రాణమయ అంటే ప్రాణ వికారం. ఈ ప్రాణమయ ఆత్మ చేత అన్నరసమయ ఆత్మ వాయువు చేత ఒక తోలు తిత్తి ఎలాగైతే నింపబడి ఉందో, ఈ శరీరం అనే తోలు తిత్తి కూడా ప్రాణమయ అనే ఆత్మ చేత నింపబడి ఉన్నది అని అర్థం. అంత టెక్నికల్ టర్మ్స్, అంత కథ, పెరిగే కథ. ఈ కథ అర్థం చేసుకోవడానికి మనం, కథ ఏమిటండి, మన కథ, మై స్టోరీ, మిస్టరీ అంటారు. ఉపనిషత్తు మాట్లాడేది ఎవరి గురించి అంటే మై స్టోరీ, నా శరీరాన్ని గురించి, నా ప్రాణాన్ని గురించే ఉపనిషత్తు మాట్లాడుతున్నది కనుక మై స్టోరీ అన్నారు. అందుకే మిస్టరీ అన్నారు. మిస్టరీకి మై స్టోరీకి ఒకటే స్పెల్లింగ్. అర్థమైతే మై స్టోరీ, అర్థం కాకపోతే మిస్టరీ అన్నారు. అందుకే మేము మిస్టర్ మిస్టర్ అని పిలుస్తుంటారు. ఏషః పూర్ణః తేన, ఈ ప్రాణమయం చేత, అట్టి ప్రాణమయముతోనే ఆత్మచేత, ప్రాణమయ ఆత్మచేత ఏషః పూర్ణః, ఈ అన్నమయ ఆత్మ నిండి ఉన్నది. పూర్ణ అంటే నిండి ఉన్నది. పూర్ణాలు చేయటం తెలుసు కదా, పూర్ణం అంతా నిండి ఉంటుంది. ఏమిటి పూర్ణంతో నిండి ఉంటుంది? అదేవిధంగా ప్రాణమయ అన్నమయం పూర్ణ, ప్రాణమయం చేత పూర్ణ. ఎక్కడో గుండె దగ్గరే ఊపిరితిత్తులు అనుకోకండి, శరీరం అంతా ఉంది ప్రాణం, శరీరం అంతా వ్యాపించి ఉంది. ఎట్లా తెలుసు అంటే గిచ్చితే తెలుస్తుంది ప్రాణం శరీరం అంతా ఉన్నదని. ఎట్లా తెలుస్తుంది? కనపడకపోయినా మనకు తెలుస్తుంది అని. అంతేకాదు సహా ఏషః పురుష విధః, ఈ ప్రాణాత్మ యొక్క ఆకారం ఏమిటి, దాని రూపం ఏమిటి, దాని రూపం ఏమిటి అని నువ్వు అడిగితే ఉపనిషత్తు చెప్తోంది పురుష విధః ఏవ, ఆ పురుష శరీరం ఏ ఆకారంలో ఉందో, పురుష అంటే పురుషుడని కాదు అర్థం, మనిషి వ్యక్తి ఏ ఆకారంలో ఉన్నదో ఆ ఆకారంలోనే ప్రాణం యొక్క ఆకారం కూడా. గాలి ఏ ఆకారంలో ఉన్నదండి? గాలికి ఆకారం ఉందా? వాయువుకి ఆకారం ఉన్నదా? బెలూన్, రకరకాల బెలూన్స్, యాపిల్ షేప్లో ఉండే బెలూన్ గాలి లోపలికి పంపించామంటే యాపిల్ షేప్లో వస్తుంది. ఏ ఏ షేప్లో, అంత లవ్ సింబల్ ఒకటి ఉంది కదా, ఆ లవ్ సింబల్ దాంట్లోకి గాలి పంపిస్తే ఆ లవ్ సింబల్ లాగే కనపడుతుంది. నిజంగా గాలికి ఆకారం ఉన్నదా, రూపం ఉన్నదా? లేదు కదా. ఆ గాలి ఎందులో అయితే ఉంటుందో దాని యొక్క ఆకారాన్ని తీసుకుంటుంది. అది బాగా అర్థమవుతుంది కదా. అదేవిధంగా ప్రాణం వాయువుకి ఏ ఆకారం అంటే, నువ్వు 80 kgs ఉంటే, లావుగా ఉంటే ఆ ఆకారంలోనే ఉంటుంది ప్రాణవాయువు. సన్నగా పొట్టిగా ఉన్నావు అనుకో, ఆ ఆకారంలోనే ఉంటుంది. ఏ శరీరం అయితే ఆ శరీర ఆకారంలో ఉంటుంది. పురుష విధ ఏవ అన్నారు, అది అక్కడ అర్థం. పురుష విధ ఏవ, పురుష విధ అంటే మనుష్యాకారంలోనే ఉంటుంది అని అర్థం. ఆ ప్రాణి ఆకారంలో ఉంటుంది అని అర్థం. ప్రాణమయ అంటే ఆ ప్రాణమయ ఆత్మ పురుష విధ ఏవ, అదే ఆకారంలో ఉంటుంది. అయం పురుష విధ అను పురుష విధతాం అన్నారు. ఈ ప్రాణమయ ఆత్మ, మనుష్యాకారంలో ఉన్నటువంటి ప్రాణమయ ఆత్మ పురుష విధతాం అనునరు, అంటే పురుష విధమైనటువంటి ఆకారంలోనే ఉంటుంది. దానికి ఒక ఆకారం ఉన్నది తప్పనిసరిగా. ఏ ఆకారంలో అయితే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ ఆకారంలో ఉన్నది అన్నారు. కరెంటుకి, ఎలక్ట్రిసిటీకి ఏ ఆకారం అండి? ఎలక్ట్రిసిటీకి ఏ ఆకారం ఉన్నది? ఫ్యాన్లో ఉంటే ఫ్యాన్ ఆకారంలో ఉంటుంది, బల్బులో ఉంటే బల్బు ఆకారంలో ఉంటుంది, ట్యూబ్లైట్లో ఉంటే ట్యూబ్లైట్ ఆకారంలో ఉంటుంది, మైక్లో ఉంటే మైక్ ఆకారంలో ఉంటుంది. అదేవిధంగా ప్రాణవాయువు కూడా అది ఆకారంలో ఉంటుంది. కనుక ఈ ప్రాణమయం అనేటువంటిది ఆత్మ సమష్టి ప్రాణంగా భావించి ఉపాసన చెయ్యి అన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అక్కడి నుంచి, సమష్టి నుంచి వచ్చింది. అంతటా ఉన్నది ప్రాణం. వాయువు అంతటా ఉందా లేదండి? మీరు తీసుకునేటటువంటి గాలి, కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ కలిసినటువంటి గాలి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? సేఫ్టీ లాకర్లో నుంచే తీసుకుంటున్నారు. బాహ్యంగా ఉన్నది, అంతటా ఉన్న గాలిని మీరు తీసుకుంటున్నారు. అంటే టోటల్గా ఉన్నదాన్ని, మ్యాక్రో ఉన్నదాన్ని మైక్రో వాడు తీసుకుంటున్నాడు. తీసుకోవటం లేదండి, అది జరుగుతున్న దాని అంతటా అదే అన్నారు. ఇది జరుగుతుంది చూడండి. కనుక ఈ వ్యక్తికి సమష్టికి సంబంధం ఉన్నదా లేదా ఇప్పుడు? అందుకని మన యొక్క సనాతన ధర్మంలో ఈ సమస్త విశ్వాన్ని మనం ఎందుకు పూజిస్తామో అర్థమైందా? రాళ్ళు రప్పలు పూజిస్తామా? గాలి ఎందుకు పూజిస్తాం? వాయుదేవుడిని ఎందుకు పూజిస్తాం? ఆ వాయుదేవుడు లేకపోతే నేను లేను, కనుక ఆ వాయుదేవుడిని పూజించాలి. పిచ్చివాళ్ళమండి మనం పూజిస్తున్నాం. పూజించని వాళ్ళు పిచ్చివాళ్ళు. ఇప్పుడు అర్థమైంది కదా, పూజించని వాళ్ళు పిచ్చివాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు. పూజించేవాళ్ళు తెలివిగలవాళ్ళు, హైలీ ఇంటెలిజెంట్ పీపుల్. ఎవరు? భారతీయులు. ఒకప్పుడు, ఇప్పుడు ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఉంది. అతి మేధావంతులు ఎక్కడైనా ఉన్నారంటే ప్రపంచంలో భారతదేశంలోనే. ఋషులందరూ, బ్రహ్మజ్ఞానులు అత్యంత మేధా సంపన్నులు వాళ్ళు. వాళ్ళ సంతతి మనం, అందుకే మనకు కూడా కొంచెం ఉన్నది. ఇంకా పోలే, చదువుతున్నాం కదా మనం. కనుక ఆ మేధా సంపత్తి ఎలా తెలుస్తుంది? సమష్టి వ్యష్టి, ఈ ప్రాణం ఆ ప్రాణం ఒక్కటే, ఆ అన్నం ఈ అన్నం ఒకటే అని ఉపాసన చేశాం, అది ఆత్మ అనుకున్నాము. కాదు, దాన్ని మించినటువంటి ఆత్మ లోపల ఉన్నది, ఇది దానికి తొడుగు మాత్రమే అన్నారు. అది కనుక పోతే ఇది పంపించేస్తారు, ఒక్క క్షణం కూడా ఉంచరు. ఇంకా తీసుకెళ్ళలేదా అని అంటారు. ప్రాణం పోయిందనుకోండి, ఇంకా తీసుకువెళ్ళలేదా అన్నారు. పాపం పోయినాడు అంటారు. తొందరగా తీసుకెళ్ళండి అన్నారు అని చెప్తారు. చూసారా, ఆ ప్రాణం ఉన్నంతసేపే మంగళం, లేకపోతే అది అమంగళం, అశౌచం. దాన్ని పట్టుకుంటే స్నానం చేయాలి. అంతకుముందు వరకు వాడు ఆమె అన్నటువంటి శరీరం అది అంటాం. చూసారా, ప్రాణం పోగానే ఏమంటాం? అది అంటారు. డెడ్ బాడీ ఇట్ ఈజ్ అంటాం. డెడ్ బాడీ అది అంటాం. ఇప్పటి వరకు ఆయన ఆయన అన్నాం, ఆవిడే ఆవిడే అన్నాం, ఆమె అన్నాం, అంతలోనే ఎట్లయిపోయిందండి అది అని ప్రాణం. చూసారా, అది మనకి పనిచేస్తూ ఉంటే విలువ తెలియటల్ల. దాని గురించి మనం తెలుసుకుంటున్నాం మనం ఇప్పుడు. ప్రాణం అంటే ఏమిటి? అది ఈ పురుష ఆకారాన్నే పొంది ఉంటుంది. బెలూన్ గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? కనుక ఎలాగైతే ఒడ్లు ఉన్నాయి చూసారా, ఒడ్లు దంచేటప్పుడు మరకిచ్చినప్పుడు రెండుసార్లు వేయిస్తారు, మూడుసార్లు వేయిస్తారు, నాలుగుసార్లు వేయిస్తారు రిఫైన్ అవ్వడానికి. పై పొట్టు తీసిన తర్వాత ఇంకొక రౌండ్ అయినా ఆయన అంటాడు, మళ్ళీ ఇంకొంచెం మళ్ళీ పొట్టు వస్తుంది, మళ్ళీ ఇంకొక రౌండ్ వేయి పొట్టు. అంటే అన్నమయ ఆత్మ ఒక పొట్టు, పై పొట్టు. అట్లా ఒక్కొక్కటి 5 సార్లుగా రిఫైన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు లోపల ఆ బియ్యం దొరికే వరకు ఏది ఆత్మ, అసలైన ఆత్మ, దాని మీద ఈ పొట్టంతా ఉంది. చూసారా, ఆ పొట్టుకే మనం షోకు చేస్తున్నాం. ఈ షోక్ అంతా కూడా ఆ పొట్టుకే అనుకొని, ఏదో నేను తెలియగలవాడిని, నన్ను మించిన వాడు లేడు, నేనే ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి సూర్యుడిని అనుకుంటుంటాడు వీడు. శాస్త్రం చెప్తుంది నీ అంత తెలివి తక్కువ వాడు ఈ ప్రపంచంలో లేడంటుంది శాస్త్రం. కనుక అహంకారంతో మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలసర్వం మాయామయమిదం అఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ భజగోవిందం భజగోవిందం. అందుకే ఎందుకురా నడమంత్రపుసిరి మిడిమిడి జ్ఞానం. కనుక ఇట్లాంటివన్నీ మనిషికి ప్రమాదకరం, హానికరం అని చెప్పి శాస్త్రం చదివే కొద్దీ మనలో వినయం పెరుగుతుంది, మనలో అహంకారం తగ్గిపోయి మనలో కొంచెం జ్ఞానజ్యోతికి కలగడానికి, జ్ఞానం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని శాస్త్రం చదవకపోతే మన అహంకారం ఇంకా పెరుగుతూ ఉంటుంది, అజ్ఞానంలో ఉంటూనే ఉంటాం, దుఃఖపడతాం. చూసారా, శాస్త్రం చదువుతూ ఉంటే మనలో వినయం పెరుగుతుంది, చిత్తశుద్ధి పెరుగుతుంది, జ్ఞానయోగ్యత పెరుగుతుంది. జ్ఞానయోగ్యత ద్వారా మనం జ్ఞానం పొంది అజ్ఞానం పోగొట్టుకొని సుఖపడతాం. ఇప్పుడు శాస్త్రం చదవాలా లేదా? సుఖప్రాప్తి దుఃఖ నివృత్తి అన్నారు. అందుకని ఆ విషయాలన్నీ తెలుసుకోవడం చాలా సూక్ష్మమైనటువంటివి, కష్టం ఉంటుంది. ఎందులో కష్టం లేదు? ప్రతి దాంట్లో ఉంటుంది. కనుక ఈ ప్రాణం అనేటువంటిది ఇంత సూక్ష్మమైనటువంటిది. తర్వాత పురుష విదత తస్య ప్రాణ ఏవ శిరహ. ఇప్పుడు ఉపాసన, ఆ ప్రాణాన్ని శిరముగా భావించు అన్నారు, తలగా భావించు. అంటే ప్రాణం అంటే ముఖ్య ప్రాణ, ముఖం నుంచి నోటితో కూడా గాలి తీసుకుంటూ ఉంటాం, నోటితో కూడా వదులుతుంటాం కదా. నోరు ముక్కు ద్వారా మనం తీసే గాలి, వెళ్ళే గాలి, వచ్చే గాలి, పూరకం రేచకం తీసుకుంటాం వదులుతూ ఉంటాం, దీన్ని ప్రాణం అన్నారు. ఇది తలగా భావించు. భావించి ఏం చేయాలి? ధ్యానం చెయ్యి. ఈ గాలి మీదనే ధ్యానం చేయాలి. ప్రాణ ధ్యానం, ప్రాణాన్ని గమనించడం, అబ్జర్వేషన్ ఆఫ్ బ్రీతింగ్ అని చెప్తున్నారు కదండి ఇప్పుడు. ఇదంతా ఎప్పుడో చెప్పారు చూసారా ఉపనిషత్తులో? ఇప్పుడంతా న్యూ టెక్నిక్స్ అండి. సిట్ అండ్ అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్ అన్నారు. ఎక్కడ చెప్పారు అంటే తైత్రీయ ఉపనిషత్తులో. ప్రాణ ఏ వశిరహ, తల ప్రధానం కదండి శరీరంలో. ఎలాగైతే తల ప్రధానము, నీ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ప్రధానంగా భావించి ధ్యానం చెయ్యి అన్నారు. దేని వలననైతే ఈ శరీరం నిలిచి ఉన్నదో దాన్ని ఉత్కృష్టంగా ఉన్నతంగా భావించు. అంతేగాని ఈ శరీరాన్ని ఉత్కృష్టంగా భావించవరకు ఇదేముంది మలభాండం. ఇది ప్రాణం పవిత్రమైనటువంటిది, అగ్ని లాంటిది ప్రాణం. ఆ ప్రాణం లేకపోతే ఇది ఎందుకు కొరగాది శరీరం. కనుక ఆ ప్రాణాన్ని మనం పూజించాలి. ప్రాణ ఉపాసన అంటారు చూడండి. ప్రాణం ఉపాసన అన్నారు. లేకపోతే అక్కడ ఆక్సిజన్ సిలిండర్లు పెడతారు, వెంటిలేటర్స్ పెడతారు. అందుకని ప్రాణాన్ని ఉపాసన చేస్తే జీవితాంతం మనకు శ్వాస ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం. ప్రాణాయామం చేయడం దేనికోసం? ఆ శ్వాస అనేటువంటిది జీవితాంతం మనకు సునాయాసంగా జరిగిపోవాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. కనుక ఆ ప్రాణాన్ని స్థిరంగా భావించు అన్నారు. తస్యే అంటే ఆ ప్రాణమయ పురుషుని యొక్క శరీరం తలగా భావించు. శిర అంటే తల, అంటే ఈ ముక్కు నుంచి మన యొక్క గొంతులోకి నోటి ద్వారా వెళ్ళే గాలిని ఈ ప్రాణ ముఖ్య ప్రాణాన్ని తలగా భావించు. మరి కుడి రెక్క ఎడమ రెక్క తోక రావాలి కదా, మళ్ళీ అది చెప్తున్నారు. వ్యాన దక్షిణ పక్ష, వ్యాన వాయువు, ఈ ఐదు వాయువులండి. ఈ వాయువు ప్రాణ ఐదు రకాలు. మొదటిది ముఖ్య ప్రాణం, రెండు వ్యాన ప్రాణం, మూడు అపాన ప్రాణం, నాలుగు సమాన ప్రాణం ఆకాశ అని చెప్పారు ఇందులో, ఐదు పృథివీ ప్రాణం ఉదాన ప్రాణం. ఇక్కడ ఉదానం సమానం అని చెప్పలే. ఆకాశ అంటే సమాన, పృథివీ అంటే ఉదాన ప్రాణం. ఈ ఐదు ప్రాణాలని, ఒకటి తల, రెండవది ఏమిటి వ్యాన ప్రాణం, దక్షిణ పక్ష, పక్ష అంటే రెక్క, పక్షి రెక్క లాంటిది. ఈ వ్యాన ప్రాణాన్ని దక్షిణ పక్షగా కుడివైపు రెక్కగా గ్రహించు అన్నాడు. వీటికి ఎందుకు ప్రాణ వ్యాన అనే ఈ పేర్లు వచ్చినాయి అని చెప్పి ఉపనిషత్తు చెప్తుంది. ఈ ప్రాణం అనేటువంటిది ప్రాగ్గమనవాన్ వాయు ప్రాణ అన్నారు. ప్రాక్ గమనవాన్ వాయు ప్రాణ, బయటికి వెళ్ళే గాలి అని ప్రాణవాయు. అదేవిధంగా వ్యాన అన్నారు. వ్యాన అనేటువంటిది విశ్వగమనవాన్ వాయు వ్యాన అన్నారు. శరీరం అంతా వ్యాపిస్తుంది ఈ ప్రాణం. ఇవన్నీ కూడా ఆత్మపురాణంలో చెప్పబడినాయి. శంకరాచార్యుల వారు ఆ పురాణాల నుంచి తీసుకొని ప్రశ్నోపనిషత్తు మిగతా చోట్ల చెప్పబడింది అన్నమాట దీని వివరణ. ప్రాగ్గమనవాన్ వాయు ప్రాణ అంటే నాసాది స్థానవర్తి. నాసాది అంటే నాసా ముఖవర్తి అంటే చరించేవాడు, చరించడం అన్నమాట. అంటే వర్తి అంటే ఉన్నవాడు అని అర్థం. ఎవరు? ప్రాణ. నాసాది స్థానవర్తి విశ్వగమనవాన్ వ్యాన అన్నారు. విశ్వగమనవాన్ వ్యాన అంటే అఖిల శరీరవర్తి అన్నారు. శరీరం అంతటా వ్యాపించేవాడు అఖిల శరీరవర్తి వ్యానవాయువు అన్నారు. దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? కుడి రెక్కగా భావించు ఉపాసనకి. తర్వాత వ్యాన అయిపోయిన తర్వాత ఉదాన సమాన అపాన నాలుగోది. మూడు అపాన ఉత్తర పక్ష, అపాన వాయువుని ఉత్తర పక్ష అంటే ఎడమ రెక్కగా ఉపాసన చెయ్యి. అర్వా గమనవాన్ వాయు అపాన వాయు ఆదిస్థానం విసర్జనం అవన్నీ కూడా ఆ వాయు వలనే జరుగుతున్నాయి. అపాన వాయు అర్వాక్ గమనవాన్ శ్వాసను బయటికి విడవడం విసర్జనం ఇవన్నీ కూడా అపాన వాయు వల్ల జరుగుతున్నాయి. ఇది ఎడమ రెక్క. తర్వాత సమీకరణ కరహ సమాన అంటే మనం తినే ఆహారాన్ని త్రాగినటువంటి నీటిని అసిత పీత అన్నది నాభిస్థాన వర్తి. ఈ శరీరంలో మన పొట్ట భాగంలో ఉంటుంది సమాన ప్రాణం. మనకి ఏ ప్రాణమో తెలియదు, ఉన్నదనే తెలియదు. ఇదేంటి, ఎక్కడ ఏ సైన్స్ పుస్తకాల్లో ఎక్కడా ఉండదు, కాలేజ్ ఎడ్యుకేషన్లో ఎక్కడా ఉండదు, వేదాల్లో మాత్రమే చెప్పబడింది ఇది సమాన ప్రాణ అది సమంగా మన డైజెస్టివ్, ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ముఖ్య ప్రాణ రెస్పిరేటరీ సిస్టమ్, వ్యాన ప్రాణ సర్క్యులేటరీ సిస్టమ్, అపాన ప్రాణ ఎక్స్క్రిటరీ సిస్టమ్, సమాన ప్రాణ డైజెస్టివ్ సిస్టమ్ అన్నారు. దే టేక్ కేర్ ఆఫ్ దీస్ ప్రాణ, ప్రాణాస్ టేక్ కేర్ ఆఫ్ దోస్ సిస్టమ్స్. ఇవన్నీ కూడా ఆ సిస్టమ్స్ సరిగా పనిచేయిస్తాయన్నమాట. ఇంకొక ప్రాణం సరే మధ్య భాగం వచ్చి సమాన ప్రాణం, అందుకే సమంగా శరీరానికి ఆహారాన్ని శక్తిని పంపిస్తుంది. కుడి చేతికి కొంచెం ఎక్కువగా, ఎడం చేతికి తక్కువ, అట్లా పంపించదు. అన్నం ఆహారం జీర్ణమైన తర్వాత ఆ శక్తిని సమాన ప్రాణ సమంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మీరా పంపిస్తున్నారు కుడి చేతికి శక్తి, ఎడం చేతికి శక్తి, కాలికి తలకి, సమాన ప్రాణ చేస్తుంది అది. కనుక ఆ సమాన ప్రాణని మధ్యభాగంగా భావించి పక్షికి ఎలాగైతే మధ్యభాగమో ఆత్మా అని భావించు అన్నారు. అపాన ఉత్తరపక్ష ఆకాశ ఆత్మ. ఇక్కడ ఆకాశం అంటే ఈ ఆకాశం తీసుకోకూడదు, ఓకే, స్పేస్ కాదు. ఇక్కడ ఆకాశం అంటే సమాన ప్రాణ ఆత్మ మధ్యభాగము అనిగా తీసుకో. తర్వాత పృథివీ అన్నారు, ఉదాన ప్రాణ అన్నారు. పృథివీ అంటే ఇక్కడ ఉదాన ప్రాణ. పృథివీ ఎట్లాగైతే ఆధారము అన్నింటికీ, ఉదాన ప్రాణ కూడా ఈ శరీరం ఉండడానికి ఆధారం. అందుకని చివరి సమయంలో ఉదాన ప్రాణం బయటికి వెళ్ళిపోతే ఈ శరీరం పడిపోతుంది. కనుక అది పుచ్చం అన్నారు. పుచ్చం ఎట్లాగైతే ఆధారమో పక్షికి, మన ఉదాన ప్రాణ మన శరీరానికి ఆధారం. ఉదాన ప్రాణ ఆధారమైనటువంటిది అన్నారు. పుచ్చం తోకతో సమానం, ప్రతిష్ట అది శరీరం నిలిచి ఉండడానికి సపోర్ట్, ప్రతిష్ట అన్నారు. తదపి ఏష శ్లోక భవతి, దీన్ని ఋగ్వేదంలో చెప్పబడింది ఈ విషయాన్ని. ఇది తైత్రీయోపనిషత్తు మనం చదివేది. తైత్రీయోపనిషత్తే ఋగ్వేద మంత్రాన్ని కోట్ చేస్తోంది. తైత్రీయం చెప్తోంది ఇదంతా నా కథ కాదు, యజుర్వేదం అంటోంది, ఇది ఋగ్వేదంలో కూడా చెప్పబడింది. తదపి, తదపి అంటే ఈ విషయం గురించి, అది ఆ విషయాన్ని గురించి. ఏ విషయాన్ని గురించి? ఈ సమాన ప్రాణ, వ్యాన ప్రాణ, ఉదాన ప్రాణ, ఈ ప్రాణాలన్నీ ఐదు ప్రాణాలు, పంచ ప్రాణాలు అంటారు. వాడిని ఆరో ప్రాణం అండి అంటుంటారు. చూసారా, వీడికి ఐదు ప్రాణాలు ఏమిటో కూడా తెలియదు, కానీ వాడు మా అబ్బాయి అండి, నాకు ఆరో ప్రాణం అండి అంటాడు. ఒరే, ఐదు ప్రాణాలు ఏమిటి చెప్పరా అంటే, అదంతా నాకు తెలియదండి అంటే. అబ్బాయి మాత్రం తెలుసు ఆరో ప్రాణం అని. చూడండి, తెలియకపోయినప్పటికీ కూడా ఆరో ప్రాణం. ఎప్పుడన్నా అడిగాడా ఏమిటి ఆరో ప్రాణం, ఆరో ప్రాణం అంటే అసలు ఐదు ప్రాణాలు ఏమిటని ఎప్పుడన్నా ప్రశ్న వచ్చిందా వాడికి మనసులో? ఆలోచించాలి. అదే ఏమండి, ఆరో ప్రాణం, ఆరో ప్రాణం అంటున్నాను, ఐదో ప్రాణం ఏమిటి, నాలుగో ప్రాణం ఏమై ఉండాలి, మూడేమిటి, రెండేమిటి, ఒకటి ఏమిటి, ఎప్పుడన్నా అడిగితే కదా. మీరు అడగకపోయినా చెప్తున్నది ఉపనిషత్తు. నువ్వు అడగవు, నాకు తెలుసు, నీకు సినిమాలు టీవీలు వీడియోలతో సరిపోతుంది, అందుకని అప్పుడప్పుడు గురువుగారిని పంపిస్తాను కూర్చోబెట్టి, కొంచెం కాస్త పుణ్యం చేసుకున్నావు గనక పోయి కూర్చొని విను అంటుంది. నిజమా కాదా? ఆరో ప్రాణం, ఆరో ప్రాణం అన్నాం కానీ ఎప్పుడన్నా వచ్చిందా ప్రశ్న మనకు? సందేహం. కనుక ఉపనిషత్తు చెప్తోంది ఆరో ప్రాణం అంటే ఏ ప్రాణం లేదు, ఐదు ప్రాణాలు ఉంటేనే ఆరో ప్రాణం. ఇప్పుడు అర్థమైందా? మా అబ్బాయి, మా అబ్బాయి అంటే ఒరే ఐదు ప్రాణాలు ఉంటేనే ఆరో ప్రాణం అని అర్థం. తదపి ఆ విషయాన్ని గురించి ఏష శ్లోక, వేదమంత్రము ఉన్నది ఏష శ్లోక అని చదువుతాం. ప్రాణం దేవ అను ప్రాణంతి, మనుష్యా పశవశ్చయేం, ప్రాణో హి భూతానామాయుః, ప్రాణో హి భూతానామాయుః, తస్మా సర్వాయుషముచ్యతే.
సర్వాయుషముచ్యత్ సర్వమేవత ఆయుర్యంతి మేవత ఆయుర్యంతి ఏ ప్రాణం బ్రహ్మోపాసతే బ్రహ్మోపాసతే ప్రాణో హి భూతానామాయుః ప్రాణో హి భూతానామాయుః తస్మాత్ సర్వాయుషముచ్యత ఇతి షముచ్యత ఇతి తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య.
ఇంతవరకు ప్రాణమయాన్ని గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు ఉపాసన గురించి చెప్తోంది ఉపనిషత్. ఏ విధంగా ఉపాసన చెయ్యాలి? ప్రాణం దేవా అనుప్రాణంతి. ఇక్కడ రెండు అర్థాలు చెప్తున్నారు భాష్యంలో. ఏ దేవాః మనుష్యాః పశవః ప్రాణంతి అనుప్రాణం అన్నారు. దేవాః అంటే అగ్ని మొదలైనటువంటి అగ్ని వాయు ఇంద్ర వరుణ వీళ్ళందరూ కూడా అన్ని దేవతలు దేవాః. అంతేకాదు మనుష్యాః మనుష్యులు, అంతేకాదు పశువులు పశవః. ప్రాణంతి జీవిస్తున్నాయి. ఏ అంటే ఏ ప్రాణం వలననైతే ఇవన్నీ జీవిస్తున్నాయో. అనుప్రాణం అంటే ఇవన్నీ కూడా ఈ ప్రాణం మీద ఆధారపడి ఉన్నాయి. మనుషులు పశువులే చెప్పారు, పక్షులు చెప్పలేదంటే మీరు యాడ్ చేసుకోవాలి. అన్నీ చెప్తూ కూర్చుంటే టైం సరిపోదు. జలచరాలు భూచరాలు అన్నీ కూడా ప్రతి ప్రాణి కూడా అనుప్రాణం అన్నట్టు ఈ ప్రాణం వలననే జీవిస్తున్నాయి అంటే ఆధారపడి ఉన్నాయి. అనుప్రాణం అంటే ప్రాణం శక్తియుతమైన ప్రాణం మీదనే ఆధారపడి ఉన్నాయి అని అర్థం. అనుసరించి ఉన్నాయి అన్నారు. అందుకని ముక్కు మూసుకోరా అంటే అమ్మో భయం ఉంటాడు. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చున్నాం, ఎవరికైనా మనకు గాలి పీల్చుకుంటున్నాం అని గుర్తుందా? తల ఆడిస్తున్నాం, నవ్వుతున్నాం, అంటున్నాం, అంతా బికాజ్ ఆఫ్ ప్రాణ. అనుప్రాణం పశవః మనుష్యాః దేవాః, ఇది ఒక అర్థం. రెండవ అర్థం అంటే దేవాః అనేది మనం ఇంద్రియాలుగా చెప్పచ్చు. ఇంద్రియాలన్నీ దేవతలే కదా, అనుష్ఠాన దేవతలు ఉన్నాయి కదా. చక్షురింద్రియం చక్షుర్దేవత, శ్రోత్ర ఇంద్రియం శ్రోత్రదేవత. ఈ దేవతలన్నీ కూడా ఈ ప్రాణం మీద ఆధారపడి ఉన్నాయి. ఈ దేవతలందరూ కూడా మేం గొప్ప అనుకుంటూ ఉంటే ఒకసారి ప్రాణానికి కోపం వచ్చి నేను వెళ్ళిపోతున్నాను అన్నదట. అంటే బయలుదేరింది, నువ్వు పోతే పో అన్నారట. పోతే పో అంటే వినడానికి ప్రయత్నం చేస్తే అన్ని కళ్ళు చూడటం తగ్గిపోయింది, చెవులు వినడం తగ్గిపోయిందట. కళ్ళు అనుకునేట నేనే గొప్ప అన్నదట. కళ్ళు లేక కొంచెం ఒక సంవత్సరం బయటికి వెళ్ళి వచ్చినాయి, బయటికి పోయినాయిట. పోయిన తర్వాత ఎట్లున్నావు, నేను లేకపోతే కళ్ళు లేదు కదా నీకు, ఎట్లున్నావు అంటే బాగానే ఉన్నావు, గుడ్డివాడు ఎట్లా ఉంటాడు అట్లా ఉన్నావు అన్నదట. సరే చెవులు అన్నయట, నేనే గొప్పవాడిని, చెవులు లేకపోతే ఏముంది మనిషి అంటే. సరే బయటికి పోయిరా నువ్వు కూడా ఒక సంవత్సరం అంటే ఒక టూర్కి వెళ్ళిపోయింది చెవులు. వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం ఆగి వచ్చి మీరు అందరూ ఎట్లా జీవించారు నేను లేకపోతే అన్నయట చెవులు. ఏముంది చెవిటి వాడిలాగా జీవించాం, చెవిటి వాడు ఎలాగైతే చెవులు పనిచేయకుండా ఉంటాడో అట్లాగే ఉన్నాం మేము అన్నయట. అట్లా ఒక్కొక్క ఇంద్రం బయటికి వెళ్ళిన తర్వాత శరీరం బాగానే ఉంది. కనుక ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు శరీరంలో అంటే ప్రాణం వంతు వచ్చింది. నేను కూడా వెళ్ళొస్తాను ఒక సంవత్సరం అందిట. ప్రాణం బయలుదేరింది వెళ్ళడానికి, ఇంకా వెళ్ళలే. బయలుదేరింది వెళ్ళడానికి, అప్పుడే ఇంకేముంది, చెవులు వినడం తగ్గిపోయింది, కళ్ళు చూడటం తగ్గిపోయింది, టేస్ట్ లేదు, గాలి ముక్కులు పనిచేయడం లేదు, చర్మం మీద సెన్సేషన్ లేదు, అన్నీ తగ్గిపోతున్నాయి. అప్పుడు వీళ్ళందరికీ అర్థమైపోయింది ఇంద్రియాలకి, అమ్మా నువ్వు ప్రాణదేవత, వెళ్ళవాకు, నువ్వు లేకపోతే మేము లేవు అని చెప్పేటప్పుడు ప్రాణం ఉన్నదట. అదే చెప్తున్నారు ఇక్కడ. దేవాహ ఇంద్రియములు ప్రాణంతి జీవిస్తున్నాయి, అనుప్రాణం ప్రాణం మీద ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రాణాహమ ఆయుహు అని చెప్పి ఉపాసన చెయ్యి. ఈ ప్రాణమే జీవనము, జీవనాధారంగా భావించి ఉపాసన చెయ్యి. భూతానాం ఆయుహు, ఈ భూమి అంటే జీవరాశులన్నిటికీ కూడా వాటికి ఆయువు అంటే లైఫ్ అంటారు, జీవితం, జీవనం. తస్మాత్ సర్వాయుషం ఉచ్యతే, అలా ఉపాసన చేయడం వల్ల ఆ వ్యక్తికి అపమృత్యు రాదు. సర్వాయుషం అంటే ఎన్ని సంవత్సరాలు జీవించాలో అన్ని సంవత్సరాలు జీవిస్తాడు, 116 సంవత్సరాలు మినిమం జీవిస్తాడు. అపమృత్యు ఉండదు, ఎక్కడ యాక్సిడెంట్ ఉండదు, అకస్మాత్ మరణం ఉండదు అతనికి. ఎప్పుడైతే ప్రాణాన్ని అట్లా ఉపాసన చేస్తాడో అకస్మాత్ మరణం ఉండదు, నిదానంగా హాయిగా తన ఇచ్చతోనే ప్రాణాన్ని వదిలిపెడతాడట. అది ఫలితం, ఉపాసన వల్ల ఫలితం. ఏ ఉపాసతే ప్రాణం, ఎవరైతే ఇలా ఉపాసన చేస్తారో బ్రహ్మ అని వాళ్ళు సర్వం ఏవ ఆయుహు యంతి, పూర్ణ ఆయుష్మంతులై ఉంటారు. పూర్ణ ఆయుష్మాన్ భవ అంటారు చూసారా, ప్రాణదేవతను ఉపాసన చేస్తే పూర్ణ ఆయుష్, పూర్ణ ఆయుహు భూతానాం, తస్మాత్ సర్వాయుషం ఉచ్యతే. అందుకని ఈ యొక్క ప్రాణం అనేటువంటిది అందరికీ ఆయుష్తో సమానం అన్నారు. అలా ఉపాసన చేస్తే ఏ ఈ ప్రాణం ఉన్నదో ఆ ప్రాణమే శారీర ఆత్మా తస్య పూర్ణస్య అన్నారు. ఈ శరీరం, ఇప్పుడు శరీరం ఏమైందంటే శరీరం అయింది, ప్రాణం వచ్చి శరీరీ అయింది. అర్థమైందా? ప్రాణం వచ్చి శరీరీ, శరీరీ శరీరాన్ని ధరించున్నది. ప్రాణం అయితే శరీరీ, కారణం ఈ శరీరం, కార్యం. ఇంకా మరి తర్వాత మనోమయ కోశానికి వెళ్ళాలి, ఇదే కథ వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.